గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృప చేత దీవింపబడుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు దావీదును గురించి కొన్ని విషయములు మీతో పంచుకోనవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. మన వాక్య భాగము 2 సమూయేలు గ్రంథము 16:5-14 వరకు చదువుకుందాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమియానునకుడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరినూ బలాఢ్యులందరినూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించున్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనే నేను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీయుడును ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటి దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్లు విసరచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను. రాజును అతనితో కూడనున్న జనులందరూ బడలిన వారే ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. రాజైన దావీదును గురించి మనలో తెలియనటువంటి వారెవరు ఉండరు. తాను ఇశ్రాయేలుల యొక్క 2వ రాజుగా దేవుని చేత నియమింపబడినటువంటి వాడై ఉన్నాడు. తాను దేవునిని సేవించుచు, దేవునిని ప్రేమించుచు, దేవునికి భయపడుచు జీవించినటువంటి రాజై ఉన్నాడు. అయితే తాను మానవుడే, తాను మనిషిగా తాను పొరపాట్లు చేసినట్లుగా మనము దైవగ్రంథంలో చూస్తున్నాము. ముఖ్యంగా తాను ఉరియా భార్య అయినటువంటి బత్షెబతో అక్రమ సంబంధమును పెట్టుకుని దానితో ఆగలేదు. ఆ తర్వాత ఆ నెపమును ఉరియా మీదకి వచ్చేలాగే చూడాలని అనుకున్నాడు. కానీ తాను వేసినటువంటి ఆ పథకము ఫలించినప్పుడు తాను ఉరియాను చంపించి వేయు రీతిగా యోవాబుకు ఉత్తరం రాసి ఉరియా చేతికే ఇచ్చి ఆ ఉత్తరాన్ని పంపించటం అనేటువంటిది జరిగింది. పర్యవసానముగా ఉరియా చంపబడినాడు యుద్ధములో. ఆ తర్వాత బత్షెబను తాను వివాహం చేసుకుంటాం అనేటువంటిది జరిగింది. తాను చేసినటువంటి ఆ కార్యము మొట్టమొదటిగా తాను శరీరం యొక్క బలహీనతకు గురైనాడు. దాని పర్యవసానముగా ఆ యొక్క నెపమును తన భర్త మీదకే వచ్చేలాగా చేయాలని, తాను దానికి కారణం కాదని చెప్పాలని ప్రయత్నించినాడు. కానీ అది ఎప్పుడైతే ఫలభరితం కాలేదో ఆ సమయంలో ఏం చేశాడంటే ఇంకో స్టెప్ దిగజారిపోయినటువంటి వాడై ఉరియాను చంపించి వేయటకు కూడా తాను సిద్ధమైనాడు. ఈ విధంగా తప్పిదం అనేటువంటిది చిన్నదానితో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరి ఒక స్టేజ్ కిందకు దిగుతుంది. ఆ తర్వాత ఇంకా ఏ స్టేజ్కైనా కిందకి దిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. దావీదు యొక్క జీవితంలోనే కాదు, మన జీవితంలో సహితము ఇలాంటి విషయాల్ని మనము చూస్తూ ఉండొచ్చు. అయితే దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, తాను చేసినటువంటి తప్పిదమును తాను గ్రహించుకుని పశ్చాత్తాప పడుతూ ఒప్పుకుంటూ ఉండేవాడు. ఈ ఉరియా భార్య విషయంలో చేసినటువంటి విషయమును సహితము నాతాన్ అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు తనకు తెలియజేసినప్పుడు తాను గ్రహించుకుని పశ్చాత్తాపడినాడు. అయితే దేవుడు తనను క్షమించినప్పటికీ తాను చేసిన తప్పిదము నిమిత్తమై తనను శిక్షించున్నాడు. చాలా మంది ఏమనుకుంటామంటే క్షమించుట అంటే ఏ విధమైన శిక్ష ఇవ్వకుండా వదిలివేయుట, మనం ఎటువంటి తప్పిదం చేసినా సరే ఏ విధమైన శిక్ష ఇవ్వకుండా మనలను విడిచివేయుట అని అనుకుంటూ ఉంటాం. కాదు, దేవుడు మనం చేసినటువంటి తప్పుల విషయమై మనకు శిక్ష అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అయితే మనలను క్షమించుట అనేటువంటిది ఉన్నది. క్షమించుట అనేటువంటిది మనము నరకాగ్నికి గురి కాకుండా మనలను క్షమించి మన పాపమును పరిహరించుట అనేటువంటిది. అయితే మన చేసిన తప్పిదము నిమిత్తమై మనను తప్పక ఆయన శిక్షించవలసి ఉంటుంది. ఈ విధముగా దావీదును అనేక విధములుగా దేవుడు తన తప్పును బట్టి శిక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ శిక్షలలో ఒకటి ఏమిటంటే తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోమే తనను సింహాసనము నుండి దింపివేసి తానే రాజయ్యలవలనని కుట్ర పన్ని తన తండ్రికి వ్యతిరేకంగా ప్రజలందరినీ పోగు చేసుకుంటూ తండ్రికి వ్యతిరేకంగానే తాను యుద్ధమును ప్రకటించటం అనేటువంటిది, ఇలాంటివన్నీ చేయు విధంగా దేవుడు అబ్షాలోమును ఎలవ చేసి ఉన్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులలో దావీదు ఏమి చేయాలో తెలియనటువంటి వాడుగా ఉన్నాడు. ఇంతేకాదు, తన యొక్క జీవితములో, తన కుటుంబ జీవితములో ఇంకొన్ని సమస్యలను సహితము దావీదు చూడవలసి వచ్చినది. అమ్నోను అనేటువంటి తన సొంత కుమారుడే దావీదు మరి యొక్క భార్యకు పుట్టినటువంటి అందమైనటువంటి తామార్ అనేటువంటి కుమార్తెను తన సొంత సోదరుడైనటువంటి అమ్నోనే చెరిపివేయటం అనేటువంటిది జరిగింది. ఇలాంటి బాధాకరమైనటువంటి విషయములను దావీదు చూడవలసి వచ్చినది. సరే, ఈ అబ్షాలోమునకు సంబంధించి అబ్షాలోము తన తండ్రి యొక్క సింహాసనమును తాను పొందవలనని దావీదు యొక్క ఇతర కుమారులు అంటే అబ్షాలోము యొక్క ఇతర సహోదరులు ఎవరు పొందకుండా ఉండేలాగా తను చెడు ఆలోచనలను కలిగినటువంటి వాడే ఏం చేశాడంటే ప్రజల్ని తన వైపుకు తిప్పుకోవటం ప్రారంభించాడు. సైన్యాధిపతులను తాను నియమించుకున్నాడు. ఈ విధంగా దావీదుకు వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభించాడు. దావీదుకు ఇది పెద్ద సమస్య అయిపోయినది. దావీదు ఎంతోమందిని జయించినటువంటి వాడు, ఎన్నో యుద్ధములు చేసినటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, గొల్యాతు వంటి శూరుని చంపినటువంటి వాడు, పర్యవసానంగా ఇశ్రాయేలులకు విజయం చేకూర్చినటువంటి వాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి తన సొంత కుమారుడే తన మీద వ్యతిరేకంగా ఈ యుద్ధమును ప్రకటించటం అనేటువంటిది, తనకు వ్యతిరేకంగా సైన్యమును ఉసిగొల్పటం అనేటువంటిది, ఇవన్నీ చూస్తున్నప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే తన సొంత కుమారుడే ఇలా చేస్తున్నాడు. సొంత కుమారుని యుద్ధంలో ఎదుర్కొని చంపివేయవచ్చును, కానీ తండ్రిగా ఆ పని చేయలేకపోతున్నాడు. ఈ విధమైనటువంటి సమస్యను దావీదు ఎదుర్కొనవలసి వచ్చినది. మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు మనము బయట ఉన్నటువంటి సమస్యల్ని చాలా ధైర్యంగాను ఎంతో వీరోచితంగాను ఎదుర్కొని పోరాడేటువంటి వారమై ఉంటూ ఉంటాము. వెంట వెంటనే వాటికి సంబంధించినటువంటి తీర్పులు చెప్పేసేటువంటి వారంగా ఉంటాము. అక్కడ ఏమి జరిగింది అనేటువంటిది కూడా పూర్తిగా తెలుసుకొనకుండగానే నువ్వే తప్పయ్యా, నీదే తప్పయ్యా ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేసేటువంటి వారంగా, తీర్పులు ఇచ్చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కానీ మన కుటుంబంలోనే మన సొంత కుమార్తె, సొంత కుమారుడే, సొంత భార్యని మనకు తలనొప్పిగా ఏదైనా సమస్యను ఇంట్లో సృష్టించినప్పుడు మనము మాట్లాడలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాము. నువ్వు ఎంత సూర్యుడివైనా కావచ్చును, నువ్వు ఎన్ని విజయములైనా సాధించినటువంటి వాడుగా ఉండవచ్చును, కాంప్లికేటెడ్గా ఉన్న ఎన్ని సమస్యలను అయినప్పటికీ నువ్వు అంతకుముందు సాధించినటువంటి వాడుగాను, ఫేస్ చేసినటువంటి వాడుగాను ఉండవచ్చును. కానీ నీ సొంత ఇంటిలోనే, నీ సొంత కుటుంబ సభ్యులలోనే నీవు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు అది చాలా చాలా డెలికేట్గా తయారవుతుంది. నీవు ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో కాళ్ళు చేతులు కట్టివేయబడినటువంటి వాడుగా నీవు ఉండగలవు. దావీదుకు అదే విధమైన సమస్య ఇక్కడ తయారైంది. సరే, ఈ సమయంలో షిమీ అనేటువంటి ఈ బెన్యామీనీయుడు ఒకతను బయలుదేరాడు. దావీదు తన కుమారుని తన సైన్యముతో ఎదుర్కొనవచ్చును, అయితే దానికి భిన్నముగా కుమారుని ఎదుర్కొంటే కుమారుడే చనిపోతే ఇక తనకు శోకము అనేటువంటిది జీవితాంతం ఉండనై ఉన్నదని తెలుసుకున్నటువంటి తానేం చేశాడంటే తాను తన ప్రజలు వీళ్ళు కలిసి దూరంగా వెళ్ళిపోవటానికి నిర్ణయించుకొని ఆ విధంగా కాలినడకను వెళ్ళిపోతూ ఉన్నారు. తనతో పాటు తన యొక్క సైన్యాధిపతులు ఉన్నారు, తనకు నిలవరులైనటువంటి వారు, సన్నిహితులైనటువంటి వారు వీరందరూ కూడాను ఉన్నారు. వీరంతా కాలి నడకన అబ్షాలోము నుండి దూరంగా వెళ్ళిపోవటానికని బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి షిమీ అనేటువంటి బెన్యామీనీయుడు ఏం చేశాడంటే, దావీదుకు ఎదురుగా నిలబడి, చీపో చీపో, నువ్వు మోసగడివి, నువ్వు నరహంతకుడివి, నీవు బెన్యామీను వంశంలో ఉండవలసినటువంటి ఈ రాజరికంను నీవు కొట్టివేసినటువంటి వాడివి. మొట్టమొదట సౌలు రాజుగా నియమింపబడినాడు. అంటే తన తర్వాత తన కుమారునికి ఈ విధముగా బెన్యామీను గోత్రములో ఆ రాజరికం అనేటువంటిది కంటిన్యూ కావలసి ఉన్నది. అయితే ఇప్పుడు దావీదు రాజుగా అవటం వలన ఏమైందంటే, ఆ బెన్యామీను గోత్రములో ఉండవలసినటువంటి రాజరికము బెన్యామీను గోత్రము నుండి యూదా గోత్రమునకు షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి ఈ అక్కస్తో ఇతను ఏం చేస్తున్నాడంటే, మా యొక్క వంశంలో ఉండవలసినటువంటి రాజరికమును నీవు కొట్టివేసి నీ వంశంలో ఉండేలాగా చేసుకున్నావు, నీవు నరహంతకుడవు, నీవు చేసినటువంటి తప్పిదములకు దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు శపించబడినటువంటి వాడివి, నీ సొంత కుమారుడే నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు చూడు అంటూ తాను ఆనందిస్తూ గేలి చేస్తూ శపిస్తూ ఉన్నాడు దావీదును. దావీదు మహాశూరుడు, తనతో పాటు తన సేనాధిపతులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వీడొక్కడే ఎదురుగా నిలబడి దావీదుతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాడికి ఎంత ధైర్యమో చూడండి. సరే, ఇంతలో దావీదు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక ప్రక్కన తన కుమారుడే తనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు, ఆ బాధలో ఉన్నాడు, వీడి మాటల్ని పెద్ద పట్టించుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఆ యొక్క విషయమని గురించి ఏమిటి, నా జీవితంలో ఎలా అయిపోయినది, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఈ విధంగా ఎందుకు జరిగినాయి, చివరికి నా సొంత కుమారుని యుద్ధ నుండి నేను ఈ విధంగా పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి అనేటువంటి బాధలోనే ఉన్నాడు. ఇందులో తన సేనాధిపతి అయినటువంటి అభిషేక్ ఏమంటాడంటే, రాజా వింటున్నావా, ఏమిటి వీడు మాట్లాడేటువంటిది, నీకేమి వినపట్టలేదా, నువ్వు ఎస్ అని చెప్పు, వెంటనే వెళ్ళి వాడి తలని తీసుకుని వస్తాను నేను అని చెప్పి అంటాడు. అన్నప్పుడు దావీదు ఏమంటాడంటే, మీరు ఊరుకోండి, అతన్ని ఏమి అనకండి, అతన్ని శపింపనివ్వండి, శపిస్తాడేమో శపింపనివ్వండి, శపించినదంతా శపించిన విధంగా జరుగుతూ ఉంటుందా, దేవుడు అతనిని ఎలవు చేశాడు, దేవుడు అతనిని ఎలవు చేసినప్పుడు మనము ఏ పాటి వారమే, మనము అతన్ని ఆపాలని చూచినా సరే దేవుడు ఎలవ చేసినట్లయితే అతనికి అయితే మరింకో అతను బయలుదేరతాడు, వారు కాకపోతే ఇంకో పెద్ద కూటమి ఒక సైన్యమే బయలుదేరవచ్చును, దేవుడు ఎలవ చేసినట్లయితే దానిని ఆపగలిగినటువంటి వాడము ఎవరము లేము, కాబట్టి అతనిని శపించనివ్వండి, నేను మాట్లాడకుండా ఈ యొక్క శాప వచనములన్నీ వింటూ నేను దీనంగా దేవుని యొక్క చేతుల్లో నా సమస్యను పెట్టుకున్నందువలన దేవుడు నా మనవిని ఆలకించి నాకు మేలు చేస్తాడేమో, నా సొంత కుమారుడే నా మాట వింటలేదు, ఇతనెవరో బెన్యామీనుడైనటువంటి ఎవరో ఒక అతను ఇట్లా మాట్లాడటంలో అది పెద్ద ఆశ్చర్యమేమున్నది అనేటువంటి విధంగా తాను మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడేటప్పటికి అభిషేక్కి ఏమీ అర్థం కాలేదు. అర్థం కాకుండా సరే రాజు చెప్పాడు ఇంకెందుకులే అన్నట్లుగా తాను ఊరుకున్నాడు. అయితే వీళ్ళు నడుస్తున్నారు, వీళ్ళేం మాట్లాడలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే, వీడు ప్యారలల్గా వీళ్ళు ఎటువైపైతే వెళ్తున్నారో వీడు పక్క పక్కనే నడుస్తూ ఉన్నాడు, వీడు ఇంకా రెచ్చగొడుతూ ఉన్నాడు, ఏమీ చేయట్లేదని ఇంకా పెట్టరేగుతున్నాడు, వాడు దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు, రాళ్ళు విసురుతూ ఉన్నాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము మన జీవితంలో అనేకమైనటువంటి ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాము. మనల్ని ఎత్తి పొడిచేటువంటి వారు, మనలను దెప్పి పొడిచేటువంటి వారు, మనలను గురించి సూటిపోటి మాటలు పలికేటువంటి వారు అనేకమైనటువంటి వారు అనేక సందర్భాల్లో ఉండొచ్చు. కొంతమంది నిజముగా ఉన్నటువంటి విషయాలనే మాట్లాడవచ్చు, కొంతమంది అసలు ఏమీ లేనటువంటి వాటిని సృష్టించి మాట్లాడవచ్చు. ఇక మిగిలినటువంటి ఇవన్నీ కూడాను ఈ మధ్యస్థంగా ఉంటాయి. అంటే కొంత సత్యం ఉండొచ్చు, కొంత అసత్యం ఉండొచ్చు, ఈ రకంగా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ సాధారణంగా జరిగేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా మనలను ఏదైనా మాట అన్నప్పుడు, మనలను నిందించినప్పుడు, మనలను అవమానించినప్పుడు వెంటనే మనం చేసేటువంటిది ఏంటంటే రియాక్ట్ అవుతాము. నోటి ద్వారా వెంటనే రియాక్ట్ అవుతాం. వారు ఒక నోరుతో మనల్ని నిందించినప్పుడు మనం 10 నోర్లు వేసుకొని పడిపోతాం. అక్కడికక్కడ వారి మీద పై చేయి సాధించి వారు ఒక మాట అంటే 10 మాటలు అనటము, వారు ఒక విషయం నిందిస్తూ ఉంటే వారికి సంబంధించినటువంటి గత జీవిత చరిత్ర అంతా తోడి వారు ఏమేమి చేసినారో అన్ని గట్టిగా చెప్పి నోరు ముయించి గానీ అక్కడి నుంచి బయటికి రాము. ఇది సాధారణంగా జరిగేటువంటి విషయము. అయితే విశ్వాసులలోనూ మిగిలినటువంటి వారిలో సైతము ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. దీనికి అందరూ అలవాటు పడిపోయారు. మీరు యాజకులైనప్పటికీ విశ్వాసులైనప్పటికీ అందరూ కూడాను సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి ఒక ఆ పదము వెనకాల ఉంటూ వారు దేవుడు చూసుకుంటాళ్లే అని విడిచివేసేటువంటి వారు చాలా తక్కువ మందిని మనం చూడవచ్చు. నేను నా జీవితంలో చాలా చాలా తక్కువ మందిని చూచాను అలాంటి వారిని. వారు ఒక సందర్భంలో కాదు, ఏ సందర్భంలోనైనా అదే విధంగా ఉండినారు. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడినటువంటి వారుగా ఉంటూ దైవ సేవకులుగా కొనసాగినటువంటి వారు. అంతేకాదు వారు ప్రార్థనాత్మ వలన నడిపింపబడుతూ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఎప్పుడు ఉండవల్లని ఆశించినారు, ఉండటానికి ప్రయత్నించినటువంటి వారిని నేను కొంతమందిని చూచాను. సరే, ఇప్పుడు రెట్టిస్తూ ఉన్నప్పుడు మొదటిసారిగా పోయినా రాళ్ళు రువ్వుతూ దుమ్మెత్తి పోస్తూ ఈ రకంగా వాడు కొనసాగుతూ మన వెంటనే వస్తున్నప్పుడు అప్పుడైనా సరే మనము కొంత కోపగించుకునేటువంటి పరిస్థితి మొదట రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ కొంతసేపటి తర్వాత రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ దావీదు అలా లేడు, తను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు తాను తప్పిదము చేసినటువంటిది ఉన్నాయి. రెండు మూడు సందర్భాలు అనేటువంటివి సీరియస్గా తప్పులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దావీదులో మరి ఒక కోణంలో మనం చూసినప్పుడు తాను సంయమనము పాటించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా సౌలు విషయంలో సంయమనము పాటించినటువంటి వాడుగా ఉన్నాడు. సౌలు తనను చంపివేయాలనేటువంటి ఉద్దేశము చేత కేవలము మత్సరము చేత ఎవరో స్త్రీలు పాడినటువంటి పాటను బట్టి నన్ను పక్కన పెట్టివేసి ఈ కుర్రవాడిని పట్టుకొని అతనికి స్తుతులు చెల్లిస్తారా అనేటువంటి ఆ యొక్క మత్సరము చేత తాను ఆ విధంగా ప్రవర్తించటం ప్రారంభించాడు. ఆ తర్వాత దావీదును చంపివేయాలనేటువంటి ప్రయత్నమును ఎన్నడను విడిచిపెట్టలేదు. తాత్కాలికముగా తనకు మారు మనసు వచ్చినట్లుగా దావీదా నాయనా అని తాను అప్పుడప్పుడు వాపోతూ ఉండేవాడు. తాను తాత్కాలికంగా దుఃఖిస్తూ ఉండేవాడు, కానీ వెంటనే తన మనసును మార్చుకుంటూ ఉండేవాడు, మరలా మొదటి స్థితికే వస్తూ ఉండేవాడు. ఈట విసిరి చంపివేయాలనేటువంటి కోపము చేత తనను దావీదు వైపునకు పొడవాలని చెప్పి ఈట విసురుతూ ఉండేవాడు. ఒకనొక సందర్భంలో తన కుమారుడైనటువంటి యోనతాను దావీదుకు సన్నిహితంగా ఉంటున్నాడని తనను కూడా చంపివేయాలనేటువంటి ఉద్దేశం చేత తాను మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వాడై ఉన్నాడు. అయితే దావీదు తన విషయంలో సహితము దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడిని నేను ముట్టను అని దేవుడు సాక్షాత్తు తనకు రెండు మూడు అవకాశములను కల్పించినప్పటికీ తన దగ్గరకు వెళ్ళాడు. ఈట తీసుకొని నేలలో దిగగొట్టగలిగినటువంటి ఆ సందర్భంలో వచ్చినప్పటికీ సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి దాని యొక్క అడ్డుగా పెట్టుకొని దానిని అడ్డుగా పెట్టుకొని ఆ పని చేయగలిగిన అవకాశములు వచ్చినప్పటికీ తాను అలాగా చేసినటువంటి వాడు కాడు. కాబట్టి దావీదులో మనం రెండు కోణాలని మనం చూస్తున్నాము. ఒకటి, సంయమనము పాటించటం అనేటువంటిది ఒక గొప్ప లక్షణము. రెండవది ఏంటంటే తాను తప్పులు చేశాడు, అయితే తప్పులను గ్రహించుకోవటం అనేటువంటిది, పశ్చాత్తాపపడటం అనేటువంటిది కూడా మనము చూస్తూ ఉన్నాము. దీనిని బట్టి దేవుడు తనకు దగ్గరగా ఉండటం అనేటువంటిది జరిగినది. అయితే మనము నేర్చుకునవలసినటువంటి విషయం ఏమిటంటే దేవునికి మన యొక్క వ్యాజ్యములను విడిచిపెట్టేసేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా మనము? ఇది బహు కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే మన పక్షంగా మనమే మాట్లాడుకునకుండగా ఉన్నట్లయితే అప్పుడు ఎదుటివాడు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. మనము విషయములను విశదీకరించి చెప్పవచ్చును, ఎక్స్ప్లెయిన్ చేయవచ్చును. అయితే మనము మనకున్నటువంటి ఆ శక్తి చేతనో లేకపోతే ఆ వాగ్దాటి చేతనో లేకపోతే మనకు ధైర్యం ఉన్నదనో శక్తి ఉన్నదనో ఇంకోటి ఉన్నదనో మనము మిగిలినటువంటి వారి మీద న్యాయమును తప్పించి మన ఇష్టానుసారంగా బిహేవ్ చేసేటువంటి వారంగా ఉండకూడదు. మనము తప్పిదము చేసినట్లయితే నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని ఈ క్లియర్గా రెండు మూడు మాటల్లో చెప్పవచ్చు, కానీ చెప్పరు మనుషులు. దానికి ఏదో కోటింగ్లు ఇస్తారు, మేమేదో పనిభారంలో ఉంటామండి, పెద్దవారమండి, ఒక్కోసారి మేమండి ఏదో ఆలోచిస్తూ ఉంటామండి, అలా పొరపాట్లు ఒక్కోసారి జరిగే అవకాశం ఉంటుందండి అంటారే గాని నేను చేసినది తప్పు, నన్ను క్షమించండి, ఈ రెండు మాటలే నువ్వు చెప్పాల్సింది. ఆ రెండు మాటలు వాళ్ళ నోట్లోంచి రానే రావు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము ఇక్కడ, దావీదు వలె మనం కూడా మన వ్యాజ్యములను దేవునికి అప్పగించుకునేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే నిందించబడినప్పుడు మనిష్టానుసారంగా మనం మాట్లాడుతూ మన యొక్క క్యారెక్టర్ను బయటపెట్టడమే కాదు, మన యొక్క ఇమోషన్స్ను బయటపెట్టడమే కాదు, దేవుని నామమును దోషణ పాలు చేసేటువంటి వారంగా మనము ఉంటున్నామా, మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. దావీదుకున్నటువంటి సంయమనము అనేటువంటిది మనము అలవరుచుకునవలసి ఉన్నది. దావీదులో తప్పులున్నాయి, మనుషులలో తప్పులుండటం అనేటువంటిది సహజము. అయితే మన తప్పిదములను సహితము మనము ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మనలను కరుణించి మనలను ఆశీర్వదించగలిగినటువంటి వాడై ఉండగలడు. దేవుడు ఆ విధంగా ఉండున్నట్లుగా మనకు సహాయం చేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడవిన తండ్రి, దావీదుకు నీవు అనుగ్రహించినటువంటి కృపలను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. తాను మహారాజు అయ్యున్నాడు, దానిని బట్టి తాను గర్విష్ఠుడైపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి ఒకటి రెండు సందర్భములు ఉన్నప్పటికీ తండ్రి, తనను తాను తగ్గించుకొని గ్రహించుకొని పశ్చాత్తాపడినటువంటి వాడుగా నీ సన్నిధిలో మెలగటం వలన నీవు తనను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచి ఉన్నావు. ప్రభువా, మేమును ఆ విధంగా ఉండునట్లుగా మాకు మా జీవితంలో సున్నితమైనటువంటి బహుసున్నితమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు, కుటుంబ సభ్యులే మాకు వ్యతిరేకంగా మారుతున్నటువంటి సమయములలో, కుటుంబ సభ్యులే మాతో ఏకీభవించినటువంటి సమయములలో సాక్ష్యమును మేము పాడు చేసుకునేటువంటి వారంగా మేము ఉండకుండగా మీ యొక్క వెలుగులో మేము కనిపెట్టి మీ యొక్క సన్నిధిలో మేము అంగలార్చి మేము మీ సన్నిధిలో నిలచి మీ యొక్క గైడెన్స్ చొప్పున మేము చేసేటువంటి వారంగా మా యొక్క డెసిషన్స్ను తీసుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.